శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ వెంటనే స్ఫురించకపోవచ్చు కానీ ఎస్పీ అంటే మాత్రం వెంటనే అర్థమవుతుంది. తెలుగువారింట్లోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ శ్రోతల చేత కూడా మధుర గాయకుడని మెప్పు పొందిన అసాధారణ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4వ తేదీన జన్మించి 1966 డిసెంబర్ 15వ తేదీన సినీ రంగంలో నేపథ్య గాయకుడిగా అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం శ్రోతలతో మాట్లాడడానికి హైదరాబాద్ వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా తదితర భాషల్లో దాదాపు 35,000 పాటలు పాడిన ఎస్పీకి వచ్చిన అవార్డులు, అందుకున్న సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నుంచి 10 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 3 అవార్డులు, ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి దాదాపు 20 అవార్డులు, వీటిలో కొన్ని మాత్రమే. ఒకే రోజు 16 పాటలు రికార్డు చేసిన ఏకైక గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అన్నిటినీ మించి పాడిన ప్రతి పాటలోనూ తన ఆత్మను, అనుభూతిని, ఆత్మానుభూతిని నింపి మనకందించే ఎస్పీ స్వయం కృషితో పైకి వచ్చిన సెల్ఫ్ మేడ్ మ్యాన్. మనిషన్నాక కేవలం వ్యక్తిగత విజయం కోసమే కాకుండా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని రాబోయే తరానికి సంస్కార వారసత్వాన్ని అందించడానికి వినియోగించుకోవాలని నమ్మే ఉత్తమ వ్యక్తిత్వం కల మనిషి ఎస్పీ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో మీ మృణాలని ముఖాముఖి ఇప్పుడు మీకు అందిస్తున్నాం. నమస్కారం అండి బాలు గారు.
నమస్కారం మృణాల గారు.
మీరు తెరపైకి వచ్చేసరికి ఘంటసాల గారు ఒక రకంగా రాజ్యం వెళుతున్నారని చెప్పొచ్చు.
ఒక రకంగా కాదు, నిర్వివాదాంశాలు.
ఎందుకంటే హిందీలో చాలా మంది ఏకకాలంలో ఉన్నారు, కానీ తెలుగులో ఘంటసాల గారే రాజ్యం వెళ్తున్నారు ఖచ్చితంగా.
అవునండి.
ఆయనలా పాడాలని గాని, ఆయన కంటే భిన్నంగా పాడాలని గాని ఏదైనా ప్రణాళిక వేసుకున్నారా మీరు వచ్చినప్పుడు?
అసలు ఏమీ లేదండి, ప్రణాళికే లేదు. ఎందుకంటే అసలు నేను సింగర్ కావాలన్న ప్రణాళికే లేదు. నాలో ఇంజనీర్ కావాలనుకున్నాను, అది అదృష్టవశాత్తు ఇలా రావడం సంభవించింది. వచ్చిన సందర్భంలో ఏం చేయాలో నాకు తెలియదు, ఎందుకంటే సంగీతం గురించి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. కేవలం శృత పాండిత్యం వినడం, విన్నదాన్ని అలాగే ప్రజెంట్ చేయడం తెలుసు. కానీ ఆ చేస్తున్న సందర్భంలో ఆ పాడినటువంటి, సహజంగా పాడిన గాయకుణ్ణి లేకపోతే గాయకురాలని కూడా, ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ల పాటలు కూడా పాడేవాడిని నేను, వాళ్లలా ఇమిటేట్ చేయాలని ఎప్పుడు ప్రయత్నించలేదు. అది నాకు తెలియకుండా జరిగింది తప్ప అదేదో క్వాలిఫికేషన్ నేను అనుకోను. ఏదో నాలా నేను పాడాలని ప్రయత్నించాను, ఆ పాటలను అలాగే పాడేవాడిని అంతే. కాబట్టి మరొకరిలా పాడాలన్నది ఎప్పుడూ రాలేదు. అది అదృష్టవశాత్తు రాకపోవడం ఒక విధంగా మంచిదే అయింది అన్నమాట. ప్రణాళిక అనేటటువంటిది ఏమీ లేదండి. ఈ రోజు కూడా ప్రణాళిక లేదు. మైక్ ముందుకు వెళ్లే ముందు బాగా పాట నేర్చుకుని వెళ్లడం, సాధ్యమైనంత తక్కువ తప్పులు చేయడం, వీలైనంత బాగా పాడడం, ఇదే ప్రణాళిక.
మీకు ఓవర్ నైట్ గుర్తింపు గాని కీర్తి గాని రాలేదు. చాలా ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. మీరు తిరస్కారాన్ని, ఒక్కోసారి నిర్లక్ష్యాన్ని కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది అని మాకు తెలుసు. ఇవి మీకు జీవితంలో ఏం నేర్పాయి?
తిరస్కారం అంత పెద్ద మాట కాదులేండి. అది ఆ సందర్భంలో ఏ పరిశ్రమలో ఉన్నా సహజంగా జరిగేటటువంటి ఒక పరిణామం అది. ఎందుకంటే అసలు నేను సినిమా పరిశ్రమకు పరిచయం అయినప్పుడే నా మొట్టమొదటి పాటను విన్న తర్వాత నన్ను ఎందుకు ఈ సినిమా పరిశ్రమ భరించాలని నా మీద నాకే అనుమానం వచ్చింది. మొదటి 2-3 పాటలు వింటుంటే అసలు గొంతుకను ఎలా మైక్ ముందు ప్రజెంట్ చేయాలో కూడా తెలియదు. చాలా లేతగా ఉండేది గాత్రం. దీన్ని ఎవరికి యాక్సెప్ట్ చేస్తారు, ఎవరికి ఒప్పుతుంది నప్పుతుంది అనేటటువంటి అనుమానం నాలోనే ఉన్నది. అందుకని పెద్ద నిరాశ అనేటటువంటిది కూడా జరగలేదు. ఏదైనా అవకాశం తక్కువ వచ్చినప్పుడు, ఎందుకంటే అసలు ఈ ఇది కాకపోతే ఎలాగో చదువుకుంటున్నాం కదా, అది కంటిన్యూ చేసి ఇంజనీర్ కావాలన్న కళే చాలా పెద్ద రంగుల కళ. ఇది బ్లాక్ అండ్ వైట్ కళలాగా మధ్యలో వచ్చింది అలాగా అంతే తప్ప నేను దీనికోసమని పెద్దగా అనుకుని అయిపోవాలని అనుకున్నది లేదు. సో దొరికింది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అవకాశం అని అనుకోలేదు. కాబట్టి ఓవర్ నైట్ ఆ సక్సెస్ రాకపోయినా ఇబ్బంది పడలేదు. కాకపోతే కాలు ఊనుతున్నాను అంటున్న సందర్భంలో మాత్రం ఓహో ఇది మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఇంకా దీంట్లో ఎక్కువ కృషి చేయాలేమో అని ఆ సందర్భంలో దొరికిన అదృష్టం ఏంటంటే నా సీనియర్స్ అందరూ నాతో ఉండటం. ఘంటసాల గారి దగ్గర నుంచి సుశీల్ గారు, శ్రీనివాస్ గారు, మాధవీ సత్యం గారు, జానక్ గారు, పిఠాపుర నాగేశ్వరరావు గారు, ఎల్ఆర్ఈశ్వర్ గారు, వీళ్ళందరితో కలిసి పాడుతున్నప్పుడు మెలకువలు నేర్చుకునే అవకాశం ఎక్కువ దొరికింది. సో ఇలా నేర్చుకుంటూ వెళుతున్న సందర్భంలో నాకంటే సీనియర్ గా ఉన్నటువంటి మహాగాయకుడు ఉన్నప్పుడు ఏదైనా ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తేనో లేకపోతే ఆయనకు అవకాశం లేకపోతేనో నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఆయనకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా ఆయన కోసం కాచు కూర్చుని తర్వాతే చేసుకున్నారు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు అప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నటులు. మా నటనకు ఆయన పాడితే చాలా బాగుంటుంది, మాకు పేరు వస్తుంది అని అనుకోవడంలో ఈ సందర్భంలో ఎక్కడో మధ్యలో ఒక దారి దొరికి నేను లోపలికి రావడం, ఎవరన్నా మధ్యలో నన్ను విస్మరించినా కూడా దాని గురించి నేను పెద్ద యాతన పడలేదు. కాకపోతే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రామకృష్ణ గారి ప్రవేశంతో మాత్రం ఒక విధమైనటువంటి నన్ను పక్కకు నెట్టడం అనేటటువంటి జరిగింది. దీంట్లో రాజకీయమో మిగతావి ఏవి నేను చెప్పనండి. ఎందుకంటే నేనే ఏకఛత్రాధిపత్యంగా పాడుతున్న రోజుల్లో అది నేను అనుకోకుండా నాకు దొరికినటువంటి వరం. చాలా మంది చాలా మాటలు మాట్లాడారు, ఏంటి బాలసుబ్రహ్మణ్యం తప్ప వేరెవరు లేరా, ఆల్ ఇండియా రేడియోనా, బాలిండియా రేడియోనా, ఇది భటుడి దగ్గర నుంచి మహారాజు వారికి ఈయనే పాడుతున్నారే అని వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను ఇబ్బంది పడ్డది లేదు. మరొక మంచి గాయకుడు వచ్చినప్పుడు, నాకు అవకాశాలు తగ్గినప్పుడు కూడా నేను ఇబ్బంది పడలేదు. కాకపోతే ఒక కసి మాత్రం పుట్టిందనమాట. నేను ఎందుకు, నేను ఇది కూడా నేను ఎందుకు సాధించలేకపోతాను అంటే, ఇప్పుడు మొత్తం ప్రజానీకం దగ్గర నుంచి మన్నన కావాలి, అంగీకారం కావాలి అంటే పెద్ద నటులు ఇద్దరికి పాడి మెప్పించగలగాలి. ఎవళ్ళు వద్దన్నా ఏమైనా సరే వాళ్ళు మనకు వీళ్ళు కావాలి, ఇతనే కావాలి అనుకునే పరిస్థితి తీసుకురావాలని చేసిన ప్రయత్నం భగవంతుడి దయ వల్ల సఫలీకృతమైంది. ఇచ్చిన సక్సెస్ తోటి ఈ మధ్యలో వచ్చిన ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని మర్చిపోయాను, అధిగమించాను. కానీ ముఖ్యంగా వాళ్ల హృదయ వైశాల్యం ఏంటంటే, తర్వాత నన్ను పిలిచి పాడించుకుంటున్నప్పుడు ముఖ్యంగా శోభన్ బాబు గారు అనేవాళ్ళు, ఎంత వద్దన్నా నువ్వే కా, మీరే కావాలని మా చేతనే చెప్పించుకున్నారండి మీరు. ఈ రోజుకు ఆయన నా భార్య కనపడ్డా, నా కూతురు కనపడ్డా, మా అబ్బాయి కనపడ్డా, మంచి చొరకిచ్చాడమ్మా మీ నాన్న, మీ ఆయన అట్లా అంటారు ఆయన. మేము వద్దు అంటే చచ్చినట్టు నేను పాడతానరా అన్నట్టుగా ఆయన ఒప్పించుకున్నారని. అది వాళ్ల మంచితనానికి, హృదయ వైశాల్యానికి నిదర్శనం. ఈ ఒడిదుడుకులు అనేవి ప్రతి దీంట్లో ఉండేవే.
మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడం అనేది ఒక హ్యాండిక్యాప్ అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?
సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే నాకంటే చాలా గొప్ప గాయకులు ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఇప్పుడు జానక్ గారు, ఆవిడ కూడా గురుముఖత ఒక 3 నెలలు 4 నెలలు నేర్చుకున్నారేమో, ఆ తర్వాత ఎప్పుడూ నేర్చుకోలేదు. అలా తీసుకుంటే ఇప్పుడు లతా మంగేష్కర్ గారు కూడా బేసిక్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సినిమాకు రావాలన్న ధ్యేయంతో క్లాసికల్ సంగీతం ఎక్కువ నేర్చుకుంటే దాని ప్రభావం వల్ల ఇలాంటి పాటలు పాడడం కష్టమని దాన్ని పక్కన పెట్టి కేవలం రియాజ్కు మాత్రమే, అంటే సాధనకు మాత్రం ఉపయోగించుకుంటూ సినిమాలలో ఉపయోగించుకోకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు నా సీనియర్ సింగర్ అయినటువంటి యేసుదాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా వేదిక మీద కర్ణాటక కచేరీలు చేస్తూ, తర్వాత ఎప్పుడన్నా శాస్త్రీయ సంగీత బద్దమైన పాట పాడడానికి రికార్డింగ్ థియేటర్కి వచ్చినప్పుడు అవలీలగా స్వరాలు రాసుకుని పాడుతూ ఉంటే నేను ఎక్కువ టైం తీసుకోవడం, దీనివల్ల ఒక విధమైనటువంటి అది న్యూనతా భావం అని నేను అన్నా, నా మీద నాకు తక్కువ అంచనా కలిగేది, అరే మనం నేర్చుకుంటే బాగుండు అని. కానీ ఆ నేర్చుకునే వ్యవధి నాకు ఏనాడు దొరకలేదు.
కానీ నేను అనుకోవడం ఏమిటంటే, మీకు స్వతహాగా మీలో ఒక మిమిక్రీ కళాకారుడు ఉన్నాడు, ఇంకోటి మీకు గ్రహణ శక్తి చాలా ఎక్కువ అనిపిస్తుంది మీ పాటలు వింటే. ఈ రెండు మీకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడం అనే లోపాన్ని కప్పిపెట్టాయేమో, అది కనిపించకుండా చేసాయేమో అనిపిస్తుంది.
ఒక్కొక్క గాత్రంలో ఒక విధమైనటువంటి క్లాసిసిజం బై బర్త్ వస్తుందండి. అది ఆ గాత్రం ఉన్నటువంటి శరీరానికి సంబంధించిన గొప్పతనం కాదు, అది భగవంతుడి దయ, గురు కటాక్షం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. అది ఎందుకంటే ఒక సంగతిని పలికిస్తున్నప్పుడు మామూలుగా ఆషామాషిగా పాడడం ఒక వ్యవహారం, అందులో అన్ని స్వరాలు కరెక్ట్ గానే ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా నేర్చుకున్న వాళ్లలాగా మనం పాడినప్పుడే అది అనిపించడం అనేటటువంటిది అది గాత్ర లక్షణం. అది నాకు అబ్బింది. అది
అంటే మీరు చాలా వేగంగా పట్టుకుంటారు అని సంగీత దర్శకులు కూడా అంటారు.
నిర్వివాదాంశం
ఆ కారణం, అది ముఖ్యమైన కారణం అనుకుంటా. శాస్త్రీయ సంగీతం లేని లోటు ఏమీ తెలియదు, మీ పాటలు అస్సలు తెలియదు.
నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఇప్పుడు నేను పాత పాటలన్నీ ఆ రోజు నుంచి పేపర్లన్నీ సేకరించి ఉన్నాయి, తర్వాత పుస్తకాలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పుడు నా అంతటా నేను సెల్ఫ్ టాట్ కాబట్టి ఫాస్ట్ గా కాకపోయినా స్వరం రాయడం నేర్చుకున్నాను. ఇప్పుడు స్వరం రాయడం అనేటటువంటిది ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దృష్టితో ఎవరు ఏ పాట ఇచ్చినా కూడా పాట తొందరగా వచ్చినా స్వరం రాయడం మొదలు పెడతానమాట, నేర్చుకోవడం బాగుంటుందని. ఇది గత 7-8 సంవత్సరాలుగా జరుగుతున్నది. నా పాత పాట కాగితాలు చూస్తే దాని మీద ఏ విధమైన నొటేషన్ రాయడం గానీ ఏముండదు. ఏదైనా రిపిటేషన్ ఉంటే 2 సార్లు రాసుకోవడం, ఎక్కడో కమ్మా సెమికోలను పెట్టడం తప్ప కష్టమైన పాటల్ని ఏమీ రాసుకోకుండా ఇప్పట్లాగా బిట్ బై బిట్ గా కాకుండా అటే స్టెచ్ పాడాల్సిన పాటలు ఎలా నేర్చుకుని పాడానని నాకే ఆశ్చర్యం ఇస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజు కూడాను కొన్ని పాటలు చాలా కాంప్లికేటెడ్ కంపోజిషన్స్ అన్ని కూడా ఎలా పాడగలిగానా అంటే అది భగవంతుడిదే.